ഭാണ്ഡനായകനെ സർവഹൃദയാന്തരവർത്തിനി സച്ചിദാനന്ദ സ്വരൂപിണി ജഗന്മാതൃ പ്രണാമാലിത്തു ചിന്നതനമു നുണ്ടി വിദ്യാബുദ്ധുണേറ്റി അസ്മദ്ഗുരുദേവലു ബ്രഹ്മലീന മഹസദ്ഗുരു ശ്രീ മലയാള സ്വാമി വാര പാദകമല ശിരസ നമസ്കരിച്ചു మీ అందరికీ ఉత్తమ సంస్కారాన్ని అందించినటువంటి ప్రాతస్మరణీయులు శ్రీ బాబూజీ మహారాజు వారికి, వారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి పూజ్య శ్రీ కాళీ మాతాజీ వారికి, ఇంతవరకు మీకు శ్రవణాన్ని అందించినటువంటి పండితులకు, మా రామకోటి రామకృష్ణానంద స్వామి వారికి, మా జ్యోతిర్మయానంద భారతి వారికి, మీ అందరికీ జగన్మాత్మను అందజేస్తూ ప్రియ భగవద్ బంధువులారా, గింజలు కొలిచేవాడికి వెనక తోచేవాడు ఒకడు ఉంటాడు. అలాగే భావరూపంలో ఉండే ఆ గురునాథుడు ఏమి పలికిస్తాడో, ఆ జగన్నాథుడు ఏమి పలికిస్తాడో అవే మనం పలుకుతాం. పోదరామాత్యుడు కూడా ఇదే మాట అన్నారు. ఏమని పలికినది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భారమగునట, పలికిడమే రెండుగాద పలుకుగనేలా. అందువలన రామభద్రుడో, శ్యామభద్రుడో, పట్టభద్రుడో లోపల భద్రంగా కూర్చున్నాడు వాడు. ఆయన శరీరము అభద్రం, జగత్తు అభద్రం, ప్రపంచం అభద్రం. ప్రపంచానికి అధిష్టానంగా ఉండే పరబ్రహ్మ వస్తువ అది భద్రమైన వస్తువ. అలాగే జగత్తు, అలాగే ఈ శరీరం కూడా అభద్రం. దీని లోపల ఉండేవాడు భద్రంగా ఉన్నాడు. ఆ భద్రమైన వస్తువ అదే సత్తో చిత్తో ఆనందం అద్వయ బ్రహ్మ. మన లోపల అందరిలో ఉండి కనిపిస్తూ ఉంది, కుదిపిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, ఆట ఆడిస్తూ ఉంది, పాట పాడిస్తూ ఉంది, తినిపిస్తూ ఉందండి. అది ఉంటేనే లోపల తినిపించేదే ఆ గతిర్భర్త ప్రభుత్వాక్షి నివాస చరణము తిరుగుత. ఆ ఇంటి ఎట్లా భర్త ఉన్నాడో శరీరాన్ని భరించేవాడు భర్త అండి. ఆయన తీసించే భర్తట ఒక ఆవిడే పక్కించే అడిగిందట, ఏమమ్మా మీ భర్త గారు ఊరికి వెళ్ళారా అని. ఆమె వెళ్ళదట, కంచాలు కంచాలు ఖాళీ చేసే భర్త, తినే భర్త వెళ్ళాడు కాని తినిపించే భర్త ఇక్కడే ఉన్నాడని చెప్పిందండి. ఎవరండి తినిపించే భర్త? లోపల ఉన్నాడండి ఆయన అసలైన భర్త. ఈ భర్తకి నీకు ఎడబాటు రావచ్చు, కాని ఎడబాటు లేదు భర్త. ఎవడీ లోపల ఉన్నాడే ఆయన నిజంగా భర్త. ఈ శరీరం అంతా కళకళలాడుతూ ఉంది, ఏమి ఎందువలన లోపల ఉన్నాడండి ప్రభు. ఆయన లోపల ఉన్నాడు. అందువలన ఇది అభద్ర, లోపల భద్రమైన వస్తువ శివస్వరూపము లోపల ఉంది. ఇది శవస్వరూపం, ఈ శరీరాలన్నీ శవాలే. అందువల్లే మన సామ్యవాదం చెప్పింది భగవంతుడిగా. అసలు సామ్యవాదం నేర్పించేవాడంటే ఈ రాజకీయ నాయకులు కాదు, భగవంతుడేనట. సామ్యవాదం అంటే ఎత్తు తగ్గులు లేకుండా అందరికీ సమానంగా పెట్టాడండి. ఈ శరీరానికి పేరు ఏమిటి? శవం. మనం పెట్టుకునే పేర్లు అన్ని కూడా ఇక్కడ మాయమైపోతాయి, కానీ మారిపోతూ ఉంటాయి. మారకుండా ఉండే పేరు మనం వచ్చేటప్పుడే పెట్టిన పేరు శవం అనే పేరు వచ్చింది. కాని ఎవరు చనిపోయినా అది వెళ్తూ ఉంటే ఏ ఆడవు చనిపోయింది వెళ్తుందన్నారు, ఆడ శవం అనరు, పురుష శవం అనరు, మగ శవం అనరు, పిల్లవాడి శవం అనరు, ఆహాహా ధనవంతుడు శవం అనరు, సన్యాసి శవం అనరు. మరేమంటారు? శవం పోతుంది అంటారండి అంతే. అందువలన ఇది శవం, ఇది శరీరం. లోపల శివుడు ఉన్నాడు కాబట్టి ఇది ముట్టుకుంటే మనకి హాయిగా ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది. అందువలన భద్రంగా ఉండేటువంటి పరమ పావనమైనటువంటి లోపల ఉండే తినిపించేవాడు శ్రోత్ర శ్రోత్ర చచ్చు మనసో వై మనస ఉపుతో చెప్పేసిందండి. శ్రోత్ర శ్రోత్ర నీకు చెవి చెవి చెవికి చెవి అయి ఉండేటువంటి లోపల ఒకనొక వస్తువు ఉన్నది, అదే బ్రహ్మ వస్తువ. ఏమి చక్షుః చక్షుః కంటికి కంటి అయి ఉండేటువంటి నేత్ర నేత్రమై ఉండే వస్తువ మనసో వై సహా మనస. ఆ మనసుకు మనసై ఉండే వస్తువా, లోపల ఒకళ్ళు ఉంటుంది ఏమిటే బ్రహ్మ వస్తువా. కొంతమంది అంటారు నేను బ్రహ్మనము ఆత్మానము, మరి ఏమంటారు శక్తి అంటారు, ఏదన్నాను పేరు పెట్టుకో, లోపల ఒకటి ఉందండి అది పిలిపించే వస్తువా. అందువల్ల అది అందరిలో సమానంగా ఉండేటువంటి వస్తువా. అది ఉంటేనే మనం చూస్తూ ఉన్నాము, అది లేకుంటే మనం చూసేదానికి అవకాశం లేదు. కంటతోడు ఎట్లా చూడలేవు, ఈ నేత్రాలు కూడా చూడలేవు, నీ ఇంటికి గూడు ఉంటాయే, అలాగే ఈ శరీరం అనే ఇంటికి ఈ ఇంద్రియాలన్నీ గోళకాలన్నమాట, ఇవి గూడులే. అందువల్ల ఇంద్రియాలకు అధిష్టానమైనటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపం, ఇంద్రియాలు జడం, జడమైన ఇంద్రియాలు పనిచేయలేవు. ఆ పైన ఉండేటువంటి చైతన్యమైన వస్తువు యొక్క సత్తా స్ఫురణతో నీ జడమైన ఇంద్రియాలు కూడా కదులుతూ ఉన్నాయి. సూర్యంటిరాయి ప్రభావంతో, సూర్యంటిరాయికి సన్నిధాన ప్రభావంతో ఎర్మ ముక్క ఎలాగైతే కదులుతూ ఉంటుందో అలాగే నీ ఇంద్రియాలు కూడా ఆత్మ యొక్క సత్తా స్ఫురణతో నీ ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయి, వింటూ ఉన్నాయి, తింటూ ఉన్నాయి, అంటూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. అందువలన నీకు ఏదైనా లోపల ఉండే చైతన్యం, అందులో చైతన్యం ఏకం ఉపనిషత్తు చెప్పేస్తుంది. చైతన్యం ఎన్ని రకాలు, ఏకం చైతన్యం ఒక్కటే ఒక్క వస్తువ. అందువల్లనే భగవద్గీతలో స్వామి వారు చెప్పారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, సమస్తమైన సర్వక్షేత్రాలు అనేటువంటి శరీరాలకు అన్నింటి లోపల ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూప అహం నేనేనండి పరమాత్మ, అహం 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 అనేటువంటి వస్తువ లోపల దానికి మార్పు లేదు, శరీరానికి మార్పు ఉన్నది కాని అహం మార్పు లేదు, నేను మార్పు లేదు. అరే పిల్లవాడ నువ్వెవరు రా అంటే నేను అంటారు, ముసలాయిగా నువ్వెవరు అంటే నేను అంటాడు, యువకుడిని నువ్వెవరు అంటే నేను అంటారు, స్త్రీ విడిచి ఎవరమ్మా నీవంటే నేను అంటారు. స్త్రీ పురుష లింగ భేదము వయో భేదము ఇవన్నీ శరీరానికే కాని అసహంకి భేదం లేదు. అందువల్ల క్షేత్రాలు మారిపోయినా శరీరాలు మారిపోయినా మారకుండా ఉండే ఒకనొక వస్తువు ఉన్నది, అదో నిత్యశాంతితోయం పురాణం. నహన్యతే హన్యమానే శరీరే, బలుపులు పైల్లా కూడా బలుపుల్లో ఉండే కరెంటు ఏ విధంగా ఒకటి ఉన్నదో, శరీరాలు పోయినా కూడా ఆ శరీరం లోపల ఉండే పోకుండా ఉండే ఒకే ఒక అది చైతన్యం. అందువలన ఆ చైతన్యమైన వస్తువు ఎవరు, అది నేనే కానీ మేననే భ్రాంతితో చైతన్యం నేను కాదు అనుకుంటున్నాడు మానవుడు. ఆ భ్రాంతి కలిగించే వాడు ఎవడంటే గురుదేవుడు ఒక్కరే. ఆయన దగ్గరికి వెళితే నీకు దేహ భ్రాంతి ఏదైతే ఉన్నదో, జగత్తు సత్యమని దేహము నిత్యం అనేటువంటి భ్రాంతి తొలిగితే భ్రాంతి తొలగిన బ్రహ్మము బట్టబైరు అని చెప్పో. ఏం కావాలంటే భ్రాంతితోనే ఉండేదంతా గొడవంతా కూడా, ఆ భ్రాంతి లేని దానిని ఉందనుకుని దానిలో అవసరపడి మునగానా తేలానా చచ్చి కొడతాడు జీవుడంతా కూడా. అందువలన ఆ లోపల ఉండే చైతన్యం భ్రాంతి తల్లి. గురుడు ఏమీ చేయడు, వస్తువు తెచ్చిపెట్టడు, నీ స్వరూపాన్ని తెచ్చిపెట్టేవాడు కాదు, నీ భ్రాంతి తొలగిస్తాడు. భ్రాంతిని అజ్ఞానాన్ని తొలగించేస్తే నీ స్వరూపము అది ఎప్పుడు ఉండేదేనండి, అది కొత్తది ఏమీ కాదు. అందువలన అందరి లోపల ఉండేటువంటి అహం 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 మహం అనేటువంటి శరీరాలు వేరైనా కూడా శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే, బలుపులు వేరైనప్పటికి కూడా బలుపుల్లో ఉండేటువంటి కరెంటు ఒక్కటే, కుండలు వేరైనప్పటికి కూడా కుండల్లో ఉండే ఆకాశం ఒక్కటే, గృహాలు వేరైనప్పటికి కూడా గృహాల్లో ఉండే ఆకాశం ఒక్కటే, క్షేత్రజ్ఞం చాపి మామిద్ది సర్వక్షేత్రేషు భారత. అందరి గోపికల ఇళ్లలో భాగవతం చెబుతుంది స్వామి వారు అక్కడే ఉన్నారండి. గోపికల ఇళ్లు వేరుగా ఉండొచ్చు, స్వామి వారు మాత్రం అక్కడే ఉన్నారటండి ఆయన. ఎందువల్ల గోపికల ఇళ్లు వేరు వేరుగా ఒకప్పుడు నాదుల వారు అనుకున్నారట ఆయన, ఏమో స్వామివారి సన్నిధానానికి వెళ్ళారు, వెళితే ఆయన అన్నారు ఊరికనే రాదు మహాత్ముడా దారదా ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని అడిగాడు. నేను వివాహం చేసుకోవాలని సంకల్పం వచ్చింది అందుకే వచ్చాను, వివాహం చేసుకోవాలి నాకు ఎందుకు రావాలి అన్నా, ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి వచ్చానన్నాడు ఆయన. అలాగా అయితే ఏమిటి చెప్పమన్నాడు, ఏమీ లేదు, నేను వివాహం నేను నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కండిషన్ పెట్టాడు మాత్రం, నచ్చిన అమ్మాయికి లో. కానీ స్వామి వారికి తెలివితక్కువారా, మనం అనుకుంటావు వాళ్ళకి ఏం తెలుసు, మనమే తెలియగలవాడు. ఈ మధ్యలో ఒకడు వెళ్ళాడు దరిద్రుడు, పుట్టపత్తికి వెళ్ళాడండి, ఆయన దగ్గరికి వెళ్ళి బాబా గారితో అవి మాట్లాడుతూ ఒక మాట అన్నాడట. ఈనాడు దేశానికి వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితి, ముఖ్యమైన సమస్య పెట్రోల్ అన్నాడట. ఎందువలన బాగా ప్రభుత్వం మారకముందే ఒక్క ప్రభుత్వం రాగానే 4-5 సార్లు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, బాగా మండిపోతుంది, పెట్రోల్ మండిపోయినట్టు ధరలు మండిపోతున్నాయి. నీ దగ్గర అనేకమైన శక్తులు ఉన్నాయి కదా బాబా, నీ దగ్గర ఉండే ఒక శక్తిని తీసి అరేబియా సముద్రంలో విసురు వేస్తే ఆ పెట్రోల్ అరేబియా సముద్రంలో ఉండే నీరంతా పెట్రోల్ అయిపోతే మన భారతదేశానికి ఉండే దరిద్రం తీరిపోతుంది అన్నాడటండి. ఈయనకి తెలియంటే ఆయన తెలివి తక్కువడా? ఆయన అన్నాట, నేను అనుకున్నానయ్యా ఆ పని చేద్దామనే, నీలాంటి ఒకడు బుద్ధిహీనుడు ఆ యొక్క అరేబియా సముద్రం ఒడ్డున వెళుతూ 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 సిగరెట్ కాల్చుకుని ఆ అగ్గిపుల్ల ఆరుపకుండానే పొరపాటు అగ్గిపుల్ల కనుక అరేబియా సముద్రంలో వేస్తే అది బొగ్గును మండుతుంది, దేశానికి అరిష్టం కలుగుతుంది. అందులో చెల్లి పొందనంటుంది ఆయన. ఏమండి ఈయన తెలియగలవాడు? ఆయన తెలియలేదు. అలాగే నాకు వారికేదో తెలియందే స్వామివారు తెలివి తక్కువగా. ఆయన అన్నారట, నీకు ఇష్టమైన అమ్మాయిని చేసుకోవాలనుకున్నావు కదా, కండిషన్ పెట్టావే, నేను ఏ గోపిక ఇంట్లో ఉండనో ఆ ఇంట్లో గోపిని వివాహం చేసుకోమన్నాడు. ఈయన అడుగున్నాడు, ఒక ఇంట్లో ఉంటే మరొక ఇంట్లో ఉండడు, ఏం 5 ఇళ్లలో ఉంటే 6 ఇంట్లో ఉంటాడా అనుకున్నాడు. కానీ ఏ ఇంటిలో అడుగు పెట్టబోతాడో అది సిద్ధం సుమతే. ఆయన ఈయనకంటే ముందే ఇల్లు ఉన్నారటండి ఆయన. ఎందువల్ల ఆయన లేని ఇళ్ళున్నాయేమిటండి, ఆయన లేని గృహాలున్నాయా? అలాగే అందరి ఇళ్లలో ఆ ఇళ్లలోనే కాదయ్యా, నీ శరీరమే ఒక ఇల్లు. ఈ శరీరం అనే గృహంలో ఉండేవాడు ఎవడో? కృష్ణ పరమాత్మ. కృష్ణ అంటే అర్థమేమి? ఆకర్షించేవాడండి. ఏమిటి ఇంద్రియాలను ఆకర్షించేవాడు? లోపల ఒకనొక ప్రభువు పరమాత్మ ఆయన అందరి లోపల ఉన్నాడండి. ఈ ఇంట్లో ఏమిళ్ళండి, మన ఇళ్ళు సంతిళ్ళు కావు, అద్దెకొంపలు ఉన్నాడు మహాత్మా గాంధీ. ఆ ఇంటికి అద్దె ఉంటేనే మనం ఉండనిస్తాడు ఇంట్లో, కానీ ఆ ఇల్లు పర్మనెంట్ కాదు మనదే. అలాగే ఈ ఇల్లు కూడా అద్ది, ఆ ఇంటి వాళ్ళు మంచివాడైతే ఈ సంవత్సరం ఈ నెలలో మాకు ఎక్కువ ఖర్చులు వచ్చినాయండి, మీ నెలది మరో నెలది కలిపి ఒకేసారి మీకు అద్దెకిస్తానంటే ఆ ఇంటి వాళ్ళు మంచివాడైతే అంగీకరిస్తాడు. కానీ ఈ ఇంటి వాళ్ళు అలా అంగీకరించేవాడు కానే కాదనమాట. నెలకు ఒకసారి అద్దెస్తాను, లాభం లేదు, పక్షానికి లాభం లేదు, వారానికి అసలు లాభం లేదు, రోజుకి ఒక్కసారి ఇస్తారయ్యా, కానీ లాభం లేదంటున్నాడు. మరి రోజుకి ఎన్నిసార్లు అండి? 3 సార్లు అద్దెది వాసుకుంట. ఉదయాలు లేవగానే టిఫిన్ కాఫీ అది ఒక హత్య, మధ్యాహ్నం భోజనం అది ఒక హత్య, రాత్రికి టిఫిన్ అది ఒక హత్య. ఇవి పెద్ద పెద్ద అద్దెలు అన్నమాట. కానీ మధ్యలో చిన్న చిన్న అద్దెలు ఉన్నాయండి. ఏమిటి ఒక్కపొడి? ఈ సిగరెట్ లో నస్యం పాడు బీడు ఇవన్నీ అన్నమాట. అందువలన ఈ ఇంటికి ఈ విధంగా అద్దెలు చెల్లించాల్సిందే. కానీ బాగుందని ఇంట్లో ఉంటే నేను వదిలిపెట్టనంటే ఇంటి ఓనర్ ఊరుకుంటారా? ఎవరో వెళ్ళాడు, ఏమయ్యా మా అమ్మాయికి వివాహం వచ్చే సంవత్సరం చేయాలనుకున్నాను, మా ఇల్లు మాకు ఇచ్చేయాల్సిందే, అలాగే ఉన్నాయండి. కానీ ఆ ఇల్లు చూస్తే వదిలిపెట్టడానికి బుద్ధి పుట్టట్లుగా మజాయికి ఫ్లోర్ ఉందన్నమాట. మజాయికే కాదు, గ్రానైట్ రాయితో మంచి ఫ్లోరింగ్ చేశాడు. బెడ్రూమ్ ఒకటి, కిచెన్ రూమ్ ఒకటి, ఫ్రెండ్స్ ఉండేదానికి రూమ్ ఒకటి. అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుందో. ఆ ఇల్లు వదిలిపెట్టనంటే మీరు ఊరికనే ఉంటారా? ఏం లాభలేదు, గట్టిగా సాయిది వస్తుంది, నోటీసులు ఇస్తారు, తీర్చి అవతో పారేస్తారండి. అలాగే ఈ జీవుడు కూడా దీంట్లో ప్రవేశించేటప్పుడు మొట్టమొదటిలో అబ్బబ్బా భగవంతా నాకున్నదే, నేను నిన్ను బయట బయటపడేయగానే గర్భోపత్తి చెబుతుంది, నేను నీ స్మరణ తప్పితే అన్ని స్మరణ చేయను అంటూ మాట ఇచ్చేసి వచ్చాడు ఈ జీవుడు. కానీ ఈ పురువులో ప్రవేశించగానే, ఈ శరీరంలో ప్రవేశించగానే ఎంత మాయో బాబా, నేను వదిలిపెట్టను. ఎందువల్ల ఆ తలుపులకైతే మీ ఇంట్లో ఉండే తలుపులకి గళ్ళు వేయాలా, తాళాలు వేసుకోవాలా? కానీ మన ఇంటికి తలుపులు ఉన్నాయి, ఆటోమేటిక్ స్వింగ్ యాక్షన్ తలుపులు పెట్టారండి భగవంతుడి దీంట్లో. ఈ జీవుడు అనుకున్నాడు, అరే ఇలాంటి తలుపులు ఇలాంటి ద్వారాలు పెట్టి నేను వెళ్తాను, నీ కనులు ఎప్పుడు ఉన్నాయనుకోండి అవి వద్దనుకుంటే మూసుకుంటే చాలు, ఏమైనా గడులు వేస్తావా తాళాలు పెడతావా ఏమి లేదు. అలాగే ఈ నోటికి ఈ తలుపులు పెట్టాడు, ఇవి కూడా అంతే గబాలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటాయి, మూసుకోవాలని మూసుకుంటాయి, ఏమి మూసుకోవాలంటే తాళం వేయక్కర్లేదు, మనం మాట్లాడాలంటే తాళం తీయక్కర్లేదు, గడులు వేయక్కర్లేదు, ఆటోమేటిక్ స్వింగ్ యాక్షన్ తలుపులండి. అబ్బబ్బా ఇలాంటి తలుపులు ఉండేటువంటి ఈ కొంపలో నేను వస్తానా వదిలిపెట్టను జీవుడు. అప్పుడు ఊరికి నేను ఉంటానా దేవుడా, నోటీసులు పంపిస్తూ ఉన్నాడు చివరికి, మృత్యు సర్వహనశ్చాహం ఉద్భవశ్చ భవిష్యత్. ఈ శరీరం ఎవరి సొత్తు అండి? మృత్యుదేవ సొత్తు. ఇదే మృత్యుదేవత సొత్తు. బ్రహ్మదేవుడు మట్టుబడి హామీ ఇచ్చేశాడు, సృష్టించాలనుకున్నాడు. ఏమి ఆ తిరిపి గనక బొమ్మలు చేయాలంటే వినాయక చవితి వచ్చేసింది, వినాయక చవితికి మట్టి బొమ్మలు చేస్తారు, వినాయక మట్టి బొమ్మలు కానీ మట్టితో బొమ్మలు చేస్తారు. ఈ యొక్క సృష్టికర్త బ్రహ్మదేవుడు కూడా తాను సృష్టి చేయాలనుకున్నాడు ఈ బొమ్మలన్నింటినీ కూడా. మరి ఏం కావాలి? మెటీరియల్ మట్టి కావాలా? ఎవరి దగ్గర ఉన్నది? భూదేవి దగ్గర ఉన్నది. భూదేవి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నేను బొమ్మ చెయ్యాలి, నీ దగ్గర ఉండేటువంటి ఆ మట్టిని కొంచెం ఇస్తావా? ఇస్తాను, ఇస్తానంటున్నావు కానీ నేను మాత్రం నయాపైస్ కూడా నీకు నేను ఇవ్వను అని చెప్పేసినట్టు ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు. నీ మట్టేమో నాకు కావాలా, నయా పైస్ నేను ఇవ్వను. కండిషన్ పెట్టాడు బ్రహ్మదేవుడు. అమ్మవారు కూడా ఆమె కండిషన్ పెట్టిందట, నిజమే నేను మట్టి ఇస్తాను గాని నేను కండిషన్ పెట్టున్నాను, నువ్వు తయారు చేసిన తర్వాత నువ్వు ఆడుకున్న తర్వాత చెట్ట చివరికి నా మట్టి నాకివ్వమని అడిగిందట. చెట్ట చివరికి ఎక్కడికి పోతుంది శరీరం? మట్టిలో పోవాల్సిందే. అందువల్ల ఈ మట్టి అయిన శరీరం రుచిదేవత సొత్తు. అందువల్ల ఇది పడిపోకమున్నదే, నువ్వేం చేసుకోవాలా, నువ్వెందుకు వచ్చావో, నీ గోల్ ఏమిటో తక్క దాని గమనించండి. ఆ గోల్ తెలుసుకోవాలంటే, దాన్ని పొందాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే గురువు దగ్గరికి వెళ్ళు, శాస్త్రాల దగ్గరికి వెళ్ళు, భగవద్గీత శాస్త్రాన్ని ఆశ్రయించండి. భగవద్గీత మన గీతలన్నీ కూడా చెరిగిపోయి నీ రాత్రులు బాగుండాలంటే భగవద్గీతను మనం ఆశ్రయించాలా? భగవంతుడే మనకి శరణ్యం, త్వమేవ శరణ్యం, అన్యథా శరణో నాస్తి. అందువలన ఆ భగవద్గీత అమృతమైనటువంటి ఆ గీతా తత్వం మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన్మరాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశతి త్వైవం ఆత్మానం మత్పరాయణం, మామే వైశి సత్యం తే ప్రతి జానే ప్రియోసి మే. జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం, నమస్కార యోగం, స్వామివారు ఆ మనసును గురించి చెప్పుకుంటూ వచ్చేసి అర్జున అది అందరికీ కష్టం అనుకున్నట్లయితే ఎందువల్లంటే భగవద్గీత అవి మాత అన్నమాట. మాతకి పిల్లవాళ్ళ ఎందు ఎలాగైతే కరుణ ఉంటుందో మన జీవులెందు కూడా గీతామాతకి కరుణ కలిగి ఎవరెవరికి వారి మెంటాలిటీని బట్టి ఏ సాధనలు అయితే వారికి అనుకూలం వస్తుందో అందరికీ ఒకే సాధన పనికి రాదు. అందువలన ఎవరెవరికి మెంటాలిటీని అనుసరించి వారి వారి అంతస్తును అనుసరించి వారి వారి అర్హతను అనుసరించి ఆయా సాధనలు కావాలి కాబట్టి అందువల్ల స్వామివారు తల్లి గనక ఆ ఇంటి యజమాని మార్కెట్ కి వెళ్లి వంకాయలే కొట్టుకొస్తే ఆ చిన్నపిల్లవాడికి వంకాయ వేపుడు చేస్తే జీర్ణం కాదు కాబట్టి దాన్ని నలిపేసి చట్నీ చేసి పిల్లవాడికి పెడుతుంది, ఇంకొకరికి వేపుడు ఇష్టమైతే వాడికి వేపుడు చేసి పెడుతుంది, పెద్ద ముసరాయన ఉన్నాడు ఆయనకి పులుసు చేసి పెడుతుంది, ఎవరైనా చుట్టం వస్తే దాన్ని బజ్జి చేసి పెడుతుంది. ఒకే ఒక్క వంకాయ వాళ్ళ వాడికి మన తత్వాన్ని అనుసరించి ఎలా పక్వం చేసి పెడుతుందో ఆ తల్లి ఆ విధంగానే భగంబత్వం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణి. ఆ భగవద్గీతనే ఆ మాతృదేవత ఈ జీవులు అనేటువంటి పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతస్తును అనుసరించేసి సాధనం చేసుకునేదాని కోసము జ్ఞానయోగం చెప్పేసి ఆ జ్ఞానయోగము అందరికీ కష్టం కాబట్టి అందరూ గృహస్థాశ్రంలో ఉండి గృహ కార్యాలు చేసుకుంటూ ఉండి వారు మునిగిపోకుండా ఉండేదాని కోసము దానికి భక్తి యోగం చెప్పుకుంటూ వచ్చారు. భక్తి భక్తి అంటే అర్థమేమి? మనం అనుకునే భక్తి కాదు. భగవద్గీతలో స్వామివారు చెప్పారు, అనపేక్ష ఉదాసీనో గత వివ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. అద్వైత భక్తి ఏమిటయా అన్నట్లయితే కోరికలు లేని భక్తి ఏమిట అనపేక్ష. ఎవడైతే కోరుతాడో అనగా అప ప్లస్ ఈక్ష అనపేక్ష అపే ఉపేక్ష కావాలా అని అపేక్ష ఉన్నవాడు కోరికలు కోరేవాడు భక్తుడు కానే కాదు. రామకృష్ణానంతలా చెబుతుండేవాడు కోరేవాడు భక్తుడు కాదు యోడేవాడు యోధుడు కాదు. కాని మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాము సంకల్పం మొదలు పెట్టము మట్టమట్టలోనే తులసిదళం కూడా పెట్టము నీరు కూడా చుక్క పెట్టము కొబ్బరికాయ కొట్టము మట్టమటి అష్టైశ్వర్యాభివృద్ధి అర్థ కోరికతోనే ప్రారంభం అన్నమాట. ఇంకా ఇంతకంటే వాసు లేదు అంటుంటారే కొనేది వంకాయ కొసిరేది టెంకాయ లాగా నువ్వు కొట్టేదేమో 10 రూపాయలు టెంకాయ అష్టైశ్వర్య అభివృద్ధి అర్థం రొంబ మోసం అన్నాడు కవి అన్నమాట. అందువల్ల ఇట్లా ఉంటే రావలేదు. ఎందువల్ల అలా పే మధ్యలో ఒక ఆవిడ తిరుమలకి వెళ్ళింది తిరుపతికి శ్రీనివాసమూర్తి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన ఆవిడకి ఏదో కోరికలు కోరుకుంటారు కదా ఇప్పుడు 99% తిరుపతికి వెళ్లే వాళ్ళంతా కోరుకునే దానికి కోరికలు నెరవేర్తేనో వెళ్తుంటారు అన్నమాట. ఆవిడ కోరుకున్నది కోరిక ఆ కోరిక కాస్త పైచ్యం ఎక్కువైపోతే బయటకు వచ్చేస్తుంది. కానీ లోపల కోరుకోకూడదు ఆవిడ కోరుకుంటుందట నాకు ఐశ్వర్యం ఉన్నది నాకు ధనం ఉన్నది మేడలు ఉన్నాయి మిద్దెలు ఉన్నాయి భూములు ఉన్నాయి మా భర్త గారు అందమైన భర్త గారు సంతానం ఉన్నది మంచి సంతానము బంధువులు మిత్రులు అందరూ ఆదుకునేవారు అంతే కూడా కాదు మా భర్త గారికి మంచి ఉద్యోగం ఉన్నది సెక్రటరీలో అందువల్ల నాకు ఏమి కోరిక లేదు కాని స్వామి ఒకే ఒక కోరిక కోరుకుంటానన్నట. ఏమిటి ఆ కోరిక? మా ఊరిలో ఉండే వాళ్ళందరూ మా భర్త గారు చెప్పినట్టు వినాలా మా భర్త గారు నేను చెప్పినట్టు వినాలా అని కోరుకుంటారు. ఇలా ఈ కోరికలో ఎప్పుడైతే పబ్లిక్ గా నోటికి బయటకు వచ్చిందో ప్రెస్ మీద ఆ ప్రెస్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ గా ఆ పేపర్ లో వేశారండి ఈ మధ్యలో. అందువల్ల అలా కోరుకుంటే రావులేదు అనపేక్ష. అబ్బాయి కోరిక ఉండేవాడు భక్తుడు కాదు. అందుకనే భాగవతంలో సహాయుడు ఉన్నాడు ఆయన గురువులను కూడా వెనక్కి బలవేసి ముందుకు వచ్చాడు. ఎందువల్ల ఏమి కోరిక కోరలేదు హిరణ్యకశిపుని సంహరించేదానికోసం ఆయన నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు హిరణ్యకశిపుని సంహరించేశాడు అంతా అయిపోయింది. కాని ప్రహ్లాద ఓ పిల్లవాడా నీ కోసం నేను వచ్చాను ఒక అవతారమే వచ్చి వచ్చాను కాబట్టి నీ పని అయిపోయింది ఏం కావాలో కోరుకో కోరుకో అన్నాడు. ఎవరు? నరసింహస్వామి. ఆ పిల్లవాడు అంటాడు స్వామి నువ్వు కోరుకోమంటావే కోరుకునేవాడు జీవుడు ఇచ్చేవాడు ఈశ్వరుడు. నీవు ఈశ్వరుడివి కాదు నేను జీవుణ్ణి కాదు నీవు బ్రహ్మే నేను బ్రహ్మే కోరిక లేదు ఇచ్చే లేదు పొమ్మన్నాడు చెప్పండి. అరేరే అప్పుడన్నాడే రాదా లాభం లేదు కోరుకోవాల్సి ఉంది అంటారే పెద్దవారి మాట మీరకూడదు గడ్డపారలు మింగకూడదు ప్రమాదం. అందువలన ఆ పెద్ద గురువు ఆయన మాటను మీరుచేట్లావు కోరుకోమంటున్నావు కాబట్టి నేను కోరుకుంటున్నానన్నాడు. ఏం కోరిక? నా తండ్రికి సద్యోముక్తి వచ్చేటట్లుగా వరం కోరుకున్నాడు పిల్లవాడు. అరే పిల్లవాడా నువ్వు కోరుకోవాల్సిన కోరిక ఇది కాదు. నీ తండ్రి గర్భంలో ఎప్పుడు పుట్టావో అడు తండ్రి ఒక భక్తుడు గాని ఒక జ్ఞాని గాని ఆ వంశంలో పుడితే ఆ జనని కృతార్థ జన్మ సుందర ఆ యొక్క వంశమే 7 తరాలు తల్లి పక్కన 7 తరాలు తండ్రి పక్కన 7 తరాల వాళ్ళు వాళ్ళు అప్పుడే ముక్తులైపోతారు. ఈ కోరుకోవాల్సిన పని లేదు అని స్వామివారికి ఆశ్చర్యం కలిగిందట. ఎందుకనో ఈ పిల్లవాడిని అంత శిక్షించినా కూడా ఇంకా తండ్రి సత్యముక్తి కావాలని కోరుకున్నాడే ఇలాంటి భక్తిరత్నాలు ఎంత అపురూపం అనుకున్నాడు. వెంటనే ఆ వాడైన గోళ్ళు ఏడైన గోళ్ళు ఆ యొక్క హిరణ్యకశిపుని యొక్క ఆ పొట్టలోకి అటు ఒక చేతి ఇటు ఒక చెయ్యి వెళ్లి కలగలగలలా ఇసుకేసి ఆ జంజిపోగులాగా ఆ పేగని బయటపడేసి రక్తచిత్తం చేసి గెలుపుతూ ఉన్నాడట. ఎవరు? నరసింహస్వామి. ప్రహ్లాదుడు అంటాడు స్వామి మా తండ్రి మీద మీకు ఇంకా కసిదీరలేదా అని అడుగుతాడండి. అప్పుడు ఆ నరసింహస్వామి అంటాడు అరే నాయన నీలాంటి భక్తి రత్నాలు మీ తండ్రి యొక్క గర్భగోళములో ఏ మూలనైనా దాగి ఉన్నాయో మరి నేను ఎదుగుతున్నాను రా అన్నాడండి. ఎందువల్ల
ఆ యొక్క అపేక్ష. అందుకే గురువుని కూడా వెనక్కి వేసుకుని ముందుకు వచ్చాడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరి శశుక చౌనక భీష్మదార్భ్య. ఆయన గురువు ఎవరో నారదవారండి. ఆ నారదవారిని కూడా వెనక్కి వేసుకుని ముందుకు వచ్చాడండి మహానుభావుడు. ఎంత జానాభిటి పిల్లవాడు అనపేచ్చ. ఏమి కోరుకోవాలండి? కోరుకో, ఈ జన్మ హక్కే చెప్తాను. కామం ఉండాల్సిందే, క్రోధము ఉండాల్సిందే, లోభం ఉండాల్సిందారు మా గురుదేవుడు. కొంతమంది అంటారు కామము క్రోధము లోభం ఉండకూడదా అని చెబుతారు. ఉండాల్సిందే అన్నారు మా గురుదేవుడు. కాము ఎందువల్ల ఏముండాలి? కామం అంటే కోరిక. ఏం కోరిక ఉండాలంటే నీకో గురు సాన్నిధ్యాన్ని ఇచ్చారో అనే కోరిక ఉండాలా? భగవత్ ప్రాప్తి కామాలనే కోరిక ఉండాలా? క్రోధం ఉండాల్సిందే, గురు సేవలో దైవ సేవలో ఇంకొకళ్ళ కంటే ఇవ్వకూడదు అనే క్రోధం పెట్టుకో. లోభా, గురు సేవ మొత్తం నేనే అనుభవించాలా, లోభం పెట్టుకో. అది కామము క్రోధము లోభం ఈ మూడు ఉండాల్సిందే. అందువలన సామాన్యుడు ప్రపంచ విషయాలు ఎందు ఆ కోరిక పెట్టుకోమాటండి. భాగవతంలో ఇంకా చూస్తే భాగవతం అంతా కూడా భక్తుల యొక్క చరిత్ర, భగవంతు చరిత్ర కాదండి భాగవతం. వ్యాసుల వారు అన్ని రాసి 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 ఆయనకి శాంతి కలగలేదు. ఆ బ్రహ్మతో అన్ని రాశాడు. కానీ అప్పుడు చెప్పారండి నాలుగు వారు ఏమని, ఆయన నువ్వు భగవంతు చరిత్ర రాశావే కానీ భక్తులకు చరిత్ర రాయలేదు నీవు. అందువలన భక్తులకు చరిత్ర అయినటువంటి భాగవతాన్ని రాస్తే నీకు శాంతి కలుగుతుంది అన్నాడు వ్యాసుల వారు. చిట్ట చివరి పురాణంలో అయ్యింది ఆయన. తర్వాత కళానికి సన్యాసం ఇచ్చేశారండి వ్యాసుల వారు. అందువలన భాగవతం అంతా కూడా భక్తుల చరిత్రుడు. భాగవతం చదివితే, భాగవత శ్రవణం చేస్తే మనం బాగుపడతామండి అంతే విశేషం. అందువలన భక్తుల యొక్క చరిత్రల వల్ల, గురు చరిత్రల వల్ల, భగవత్ చరిత్రల వల్ల ఏమిటి ప్రయోజనం? నువ్వు బాగుపడతావు చదువు చదువు. అందువలన అలాంటి భక్తుల చరిత్రలో ఇంకా గోపికలు ఉన్నారండి, ఆ రూపం అండి వాళ్ళు కూడా. స్వామి సన్నిధానానికి వచ్చారు శరణ నవరాత్రుల సమయంలో. వారి సన్నిధానానికి వచ్చిన తర్వాత స్వామి ప్రలోభ పెడుతూ ఉన్నారు. ఏలా భయం లేదు కదా, ఏమి భయం లేదా, ఆడవాళ్ళు కదా, ఎందుకు వచ్చేసారు? మీ ఇంట్లో ఉండే అత్తగారు ఆడపడుతున్న ఆగుల బరులందరూ కూడా ఆడిపోసుకుంటారు, వెళ్ళండి 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 అని. స్వామి వారు అంటే వాళ్ళంటారు, నీ పాద కమలంబుని మీ దగ్గర కాని కదలిపోవంగా పాదమును రావు. ఎంత మాటండి వాళ్ళకి, నీకరాబ్జంబులు నిరంటివి గాని తక్కిన పనికి అస్తములు తనవు. అబ్బా ఏం చెబుతామండి స్వామి, ఎల్లు వెళ్ళు 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 అంటున్నావు, ఏం చేయాలయ్యా? మా పాదాలు మరతి వెళ్ళమంటుంది, మా పాదాలు అని తిరగట్లేదండి మాకు, పో అని వెళ్ళమంటున్నావు, వెళ్ళి మేము ఏం చేయాలండి అడిగారండి వాళ్ళు గోపికలు. సామాన్యమైన వాళ్ళ గోపికలు అంటే శుద్ధమైన జీవులు అన్నమాట. ఇక్కడ గోపికలు అంటే శుద్ధమైన జీవులు, జీవులే కాదు ఇక్కడ. ఎందుకంటే వ్యాసుల వారు స్త్రీలను అక్కడ పెట్టారంటే భక్తికి స్త్రీలు స్త్రీల పాత్ర కావాలి. అది అంటే భక్తికి ఉదయం కావాలా? పురుషులు బుద్ధి ప్రధానులు, స్త్రీలు ఉదయ ప్రధానులు. భక్తికి ఉదయం ప్రధానం, జ్ఞానానికి బుద్ధి ప్రధానం. అందువలన ఉదయ ప్రధానం స్త్రీలు కాబట్టి స్త్రీలకి తొందరగా కరిగినట్టు భగవానికి మనకు కరగదండి. ఎందువల్ల హృదయ ప్రధానులు కాబట్టి. అందువలన అక్కడ స్త్రీలను పెట్టారంటే హృదయ ప్రధానులు కాబట్టి శుద్ధమైన జీవులండి వాళ్ళు గోపికలంటే. వాళ్ళు అడిగారు, స్వామి వెళ్ళు వెళ్ళు ఇళ్ళకి వెళ్ళమంటున్నామే, మేము ఏం చేయాలి మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత? మీరు గృహస్థులు కదా, మీ గృహస్థ ధర్మాన్ని ఆచరించమన్నారండి స్వామి. శవాస్ బాగా ఉంది, మేము గృహధర్మాన్ని ఆచరిస్తాము, మాకు వచ్చే లాభం ఏమిటే అడిగారండి వాళ్ళు. గుంపలు కదా, లాభమా? గృహధర్మాన్ని ఆచరిస్తే మీకు పుణ్యము వస్తుంది అని చెప్పారు. అయితే ఆ పుణ్యం వల్ల ఏమిటి అని అడిగారండి. భగవద్ అనుగ్రహం కలుగుతుంది అన్నారు స్వామి గారు. భగవద్ అనుగ్రహం వల్ల వచ్చే లాభం ఏమిటి అన్నారు గోపికులు. భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని. స్వామి మీకు మేము ఎట్ట కనిపిస్తున్నామా? రాబోయే కలిగి మానవులు ఉన్నారే, వాళ్ళు కలిసి పాలు తాగి, కలిసి వెన్న తిని, కలిసి పెరుగు తాగి, ఏమే ఆ కలుషమైన నీళ్లు తాగి వాళ్ళ మనసంతా వాళ్ళ బుద్ధి అంతా కలుషమైపోయిందే, వాళ్ళలాగా మేము కనిపిస్తున్నావా మీకు? నేను స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పాలు, కలిసి లేరు పెరుగు తాగి, మా మనసు మా బుద్ధి కలిసి లేకుండా ఉండేవాళ్ళం మేమా? ఎలా కనిపిస్తున్నావు? ఆవిడ సిద్ధమన్నం పరిత్యజ్య భిక్షాట మరిదుర్మదేహే అన్నారే ఎందుకన్నా అన్ని వడ్డించినటువంటి ఆ ఎత్తు నిలబెట్టేసి ఎవడో ఏడాడు భిక్షాటానికి వెళ్ళిన వాడు ఎలాంటి వా దుర్మతి ఎలాంటి వాడో ఆ విధంగానే మీరేం చెప్పారు బృహస్పతివాడికి వెళ్ళి ధర్మాన్ని ఆశ్రయించు దానివల్ల పుణ్యం వస్తున్నారు పుణ్యం వల్ల భగవద్గ్రహం కలుగుతున్నారు భగవద్గ్రహం వల్ల భగవత్ ప్రాప్తి కలుగుతున్నారు ఆ భగవత్ ప్రాప్తి ఎదురుగా కనిపిస్తుంటే మళ్ళీ జనకిలాడు ఎందుకండి మేమా నీ ముక్కు ఎక్కడరా అంటే ఎవడు ఎట్లా తెలిసి ఇచ్చాడండి దరిద్రుడు అలా ఉంది మీరు చెప్పేసరికి ఇంకా ప్రలోభం పెట్టారు మీకేం కావాలి కోరుకో మాకేమో ఎందువల్ల ఏమిటి కోరేది ఏ మా ప్రారంభంలో ఉండేది మాకు వచ్చి తీరుతుందయ్యా నువ్వు ఇచ్చేది ఏమిటి మాకు మా ప్రారంభంలో ఉండేది మాకు తీసేదాన్ని నీ వల్ల కాదు ఎంత మాట అండి మన ప్రారంభం వాళ్ళు పోషిస్తుంది ఆ విశ్వాసం వాళ్ళ విశ్వాసం అండి అందువలన ప్రారంభం సుఖ ప్రారంభమా దుఃఖ ప్రారంభమా ఏదైనా సరే అసలు భక్తులు అనేవాడు దుఃఖమే కావాలని కోరుకోవాలండి మా గురుదేవుడు మలయాళస్వామి చెప్పేవారు భక్తునికి కష్టాలట మైలురాళ్ల వంటి అనేవారండి ఆయన దారి ప్రయాణాలు చేసేవారికి మైలురాళ్లెట్లా ఉపకరిస్తాయో ఈ భక్తిలో ప్రయాణం చేసే వారికి ఈ దుఃఖాలు అనేటువంటివి అట్లా ఉపకరిస్తాయి మనం ఏమనుకుంటాం దుఃఖాలు వస్తే భగవంతుడా మేమేమి కనిపించావా మా ఇంటి పక్క వాళ్ళని పంపించకూడదు దుఃఖాలు కానీ సుఖాలు వచ్చినానుకో మా దగ్గరే ఉండాలనుకుంటాను సుఖం కోరావా దుఃఖం కూడా వచ్చి తీరుతుంది సుఖం అనేది గుడ్డిది గుడ్డివాడిని మీరు ఆహ్వానం చేస్తే మీ ఇంటికి భోజనానికి పని పిలిస్తే వాడు ఒక్కడే రాడు పిలిచింది మీరు ఒక్కడనే ఆహ్వానం చేసింది ఒక్కడనే గుడ్డివాడిని అయినా పక్కనే సేవకుడు వస్తాడండి అలాగే ఈ సుఖమనే గుడ్డివాడిని పిలిస్తే దుఃఖమనేవాడు రావలసిందే అందువల్ల ఈ సుఖదుఖాలనే ప్రారంభాదేయం శరీరం ఉన్నంత వరకు జనన మరణాలు తప్ప ప్రపంచం ఉన్నంత వరకు ఏ శాస్త్రం బగళ్ళు తప్పవో మనసు ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు తప్పలేదు అప్పవుతుంది సందేశం అందువల్ల మా ప్రారంభం తమను పోషిస్తుంది ఎందుకంటే నీ దగ్గర వచ్చి మేము కోరుకోవాల్సిన పని మాకు పట్టలేదు పా అన్నారంటే ఈ మధ్యలో వివాహమైంది కొత్తగా వివాహం అయితే వాళ్ళకి ఈ మధ్యలో ఫ్యాషన్ అండి కండిషన్ వెళ్ళప్పుడే కట్నమే కాదు ఆడబిడ్డ కట్నము ఆ తర్వాత ఈ మధ్యలో కొత్తగా వచ్చినది కండిషన్ మీకు ఎదురుంటారు ఈ మధ్యలో భక్తురాలు వచ్చి గొల్లును కోడు చెప్పుకుందండి పాపం ఆవిడ ఏమంటే ఏదో ఆడబిడ్డ కట్నం అంటే ఏదో ఇస్తావు గాని హానీమూవి కట్నం అంటండి పిల్లవాడి పెళ్లిగా కానీ హానీమూవి పంపించినప్పుడు ఎంత మంది ఇస్తావు నువ్వు దాన్ని బట్టి వాళ్ళట మన ఇండియాలో ఉంటామా ఫారెన్ వాళ్ళు తెలుసుకుంటారటండి వాళ్ళ పెళ్లి అనగానే హాని కానీ పూర్వం మనకు పెళ్లిగా కానీ ఆశ్రమాలకి దేవుని దగ్గరికి నూతన వధువులను తీసుకెళ్తే వాళ్ళకి ఆశీర్వాదం లభించేది ఆ ఆశీర్వాదంతో వారు సుఖంగా పిల్లలు సంతానం కానీ సుఖంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళారండి బెంగళూరు తాత్కత్తావు అక్కడికి వెళ్ళారు తాత్కత్తావులోకి వెళ్ళిపోయి అక్కడ శుభ్రంగా రోజు తీసుకున్నారు మజాగా ఉంటున్నారు కానీ వెళ్ళిన తర్వాత రూమ్ లో వంట చేయాలనుకున్నారు వంట చేయడానికి అన్ని కూరలు ఏమి భోజనం చేస్తే అన్నం వండితే పప్పు చేయాలా దెబ్బలు సాంబార్ చేయాలా రసం చేయాలా ఏపుడు చేయాలా చెట్టి చేయాలా ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాయి తర్వాత పూరి చేద్దాం కూర చేయాలా ఇడ్లీ చేస్తే సాంబార్ చెట్టి చేయాలా దోశ చేసినప్పుడు చెట్టి చేయాల్సింది తప్పదు కానీ ఇవన్నీ లేకుండా ఒకటి ఆలోచిస్తుంది అమ్మాయి మరి సోమతలమో చేతలమో తెలియదు ఉప్మా చేయడం ప్రారంభించేసింది చట్నీ గిట్నీ జాంతానై ఏమక్కల దానికి శుభ్రంగా తిరగబాదు నూనె వేసి బాండిలో ఏం అల్లం పచ్చడి కాయలు బయట బంగాళదుంపుల వంకాయలన్నీ తరిగేసి శుభ్రంగా బాండిలు నూనె కాగిన తర్వాత మిరపకాయ ఎడుగురుగాయలు శనగ ఉప్పు జీడిపప్పు మినపప్పు వేసి అవి మాడకుండా ఆవాలు వేసి ఆ తర్వాత అవి మాడకుండా కరివేపాకు వేసి ఆ తర్వాత ఉన్నదే బంగాళదుంప వేసి కొంచెం నీళ్ళు వేసి వంకాయ వేసి తర్వాత సవేదా వేసి అప్పుడు ఒకటికి మూడు చప్పులు నీళ్లు పోసేసి ఆ తర్వాత రవ్వ వేసి ఉడకబెట్టేసి దింపిన తర్వాత నిమ్మకాయ రసం పిండితే ఇంక చెట్టి అక్కడ పౌడు అసలు దానికి ఏదేయటం ప్రారంభించాలంటే కొత్తగా పెళ్ళైన పోదు కదా ఉప్మా తింటాం బ్రహ్మాండంగా ఉంది
ఏదో ఆ మోదకాస్త దిగిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5వ రోజు వచ్చింది, అరే రే ఈ ఉప్ప రోజు తిని తిని విసుగుబుట్టింది, హోటల్కి వెళ్దామనుకున్నా. ఆ డాక్టర్ లో ఎక్కువ ఫారెన్ వాళ్ళు దిగుతూ ఉంటారు. ఫారెన్ మోడల్లో హోటల్కి వెళ్ళాడు, వెళ్ళి కూర్చున్నాడు, ఆ సప్లై చేసే వాటికి ఏం కావాలని అడిగి అది తెప్పింది తెచ్చి పెట్టేది కాదు. అక్కడ హోటల్ ముందు టేబుల్ కుర్చీలో కూర్చో, టేబుల్ మీద అట్టుంటుంది, అట్ట పైన తెల్ల కాగితం, దానిపైన లిస్ట్ ఉంటుంది, ఆ అట్టకి చివరిలో రంధ్రం ఉంటుంది, దానికి దారం కడతాడు, దారానికి చివర పెన్సిల్ ఉంటుంది, ఆ పెన్సిల్ తీసుకుని టిక్కు పెడితే ఎక్కడ టిక్కు పెడతాడో ఆ పదార్థం వచ్చి పడుతుంది వీడికి. వీడికి వెళ్ళిన వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు వస్తు కానీ ఇంగ్లీష్ అడుగుదావా ఇన్సల్ట్ ఏం చేయాలనుకున్నాడు. కర్మదాన ఎక్కడ దానికి పిడి పెడదాం, పెడితే అది కర్మదానికి ఉప్మా మీదే పడింది అది వచ్చిందండి. అరే 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 రామేశ్వరం పోయినా శరీరం బాగాలేదు, మరి ఏం చేయాలనుకున్నాడు. పక్కనే స్టూడెంట్స్ వాళ్ళు తింటూ ఉన్నారు, అలా జాంగ్రీ బాదుషా ఈ నోరు ఊడిపోతా ఉంది పాపం, ఏం డబ్బులు కట్టాల్సింది తినకుండా ఉండడానికి వీలు లేదు తింటున్నాడు. ఆఖరికి అలవా జాంగ్రీ బాదుషా పూర్తయిన తర్వాత సప్లై చేసేవాడు వచ్చి నీకేం కావాలని అడిగారంటే, వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్న వాడు కదా, మళ్ళా అవన్నీ తినాలని బుద్ధి పుట్టింది, మళ్ళా అలవా జాంగ్రీ బాదుషా ఇవన్నీ పాటలు చెప్తారా అక్కడ షాప్ ఏమని చెప్పారంటే, మాకు వాళ్ళ అవేదనాలు ఉంది కాబట్టి రిపీట్ అన్నారండి. అంటే వాడు అవే తెచ్చిపెట్టుకోండి, వీడు గమనించేశాడు వాళ్ళకి వాళ్ళు రిపీట్ అంటే అలవా జాగ్రీ భాష వచ్చింది, నేను రిపీట్ అంటే అలవా జాగ్రీ భాష ఎందుకు రాదు అనుకున్నాడంటే, వీడు వాడు వచ్చేసి ఉపాధ్యుడు అయిపోయాక నీకేం కావాలన్నా రిపీట్ అన్నాడు గట్టిగా, మళ్ళా ఉప్మా వచ్చి పడింది మాత్రం. అలాగే స్వామి మా ప్రారంభంలో ఏది ఉందో అది నువ్వు తీసేయడానికి వెళ్ళి ఉంటుందా. నాకు అవి ఎక్కడ ఏం కావాలంటే నీ దర్శనము, నీ స్పర్శన, నీ సంభాషణ. వాడు కోరుతున్నారండి నీ దర్శన, నీ స్పర్శ, నీ సంభాషణ, ఈ మూడు వాడు కోరుకున్న వాడండి భక్తులు. ఆ విధంగానే మనం కూడా భగవంతుని దర్శనము, స్పర్శ, సంభాషణ కోరుకోవాలా, అది కూడా కష్టపడి చెప్పారు. మాం నమస్కూరు చెప్పేశాండి, ఒక్కసారి నమస్కారం చేయవయ్యా. నమస్కారం ఎలా చేయాలా, చేతులు జోడించు, తెలుసు వంచు. ఎందువల్ల తెలుసు వంచడం అంటే అహంకార సమర్పణ, చేతులు జోడించడం అంటే మమకార సమర్పణ. జీవుడికి రెండు శక్తులున్నాయి, క్రియాశక్తి ఒకటి, ఇచ్చాశక్తి ఒకటి. క్రియాశక్తి సమర్పణ అంటే చేతులు జోడించటము, ఆ ఇచ్చాశక్తి సమర్పణ అంటే తెలుసు వంచటము. అందువలన తెలుసు వంచి ఈ చేతులు జోడించి ఈనాడు నమస్కారాలు చమత్కారాలు అయిపోయినాయండి. ఈ మధ్యలో ఏమైనా పెద్దవాళ్ళు కనిపిస్తే పూర్వక నమస్కారం ఇట్లా చేసేవారు, పాద నమస్కారం చేసేవారు. ఇప్పుడు ఉన్నదే ఇప్పుడు పాశ్చాత్య భాష వ్యామోహంలో పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు రాగానే ఇట్లా అంటారంటే అప్పుడేమి నిన్నేం చేస్తారో చూడమే. కానీ ఇంకా కొంత ఈ మధ్యలో మరీ ఫ్యాషన్ అయిపోయిందండి, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినా దేవుడి దగ్గరికి వచ్చినా ఉన్నదే ఈ ఒక్క చెయ్యి సరిగ్గా పెట్టరు. దరిద్రులు ఏమిటండి బాగు దరిద్రులు, మీరు బాగా గమనించండి, నేను బాగా చూశాను అనమాట. అంటే ఒంటి చేతితో రెండు చేతులు చేస్తే పుణ్యం వస్తుంది, ఒంటి చేతితో చేస్తే పాపం వస్తుంది అన్నమాట. అందువలన చక్కగా మాం నమస్కారం రెండు చేతులు జోడించి అందించి మామే వైశతి సత్యంతే ప్రతిగానే ప్రియోసిమే ప్రతిజ్ఞాపూర్వకంగా స్వామివారు చెబుతున్నారు. అట్టవాడిని స్వామివారు అనుగ్రహిస్తారని. అందువలన మనం భగవద్గీతలో ఉండేటువంటి ఏ ఒక్క విషయాన్నైనా సరే మనం తీసుకుని మన నిత్య జీవితంలో మనం ఆచరించేసి ఆ భగవద్గ్రహానికి పాత్రం అవుతుందాక. అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని జగత్తును శ్రీకృష్ణ పరమాత్మ జగన్మాత అమ్మ ఆ తర్వాత మీ గురువులు మిమ్మల్ని అనుగ్రహించి ఆచరించుగాక. అరణమ పార్వతీ పతయే హర హర మహారే.